ఒరి మాయావి, నా భర్త శంఖచూడి రూపంలో నా మందిరానికి వచ్చిన నువ్వు ఎవడివి, నిజం చెప్పు లేదా చెప్పిస్తానడగానే ఆయన వెంటనే తన దివ్యమంగళ విగ్రహాన్ని అపూర్వ రూపాన్ని చూపించాట. నవీన నీరదశ్యామం శరత్పంకజలోచనం కోటి కందర్పలీలాభం రత్నభూషణ భూషితం ఈషద్ధాస్యం ప్రసన్నాస్యం శోభితం పీతవాససం. నల్లని మేఘం వంటి ఆకారంతో, తెల్ల తామర పువ్వు వంటి కళ్ళతో, కోటి మన్మధుల సౌందర్యంతో, ఆమూలాగ్రం శరీరమంతా రత్న బంగారాపు ఆభరణాలు, సువర్ణాభరణాలు రత్నాభరణాలు ధరించి, పసుపచ్చని వస్త్రం ధరించి, చతుర్భుజుడై నెమలి పించం కూడా పెట్టుకుని నారాయణ రూపంతో కూడిన కృష్ణ రూపాన్ని దర్శింపజేశాడు. ఆయన చూడగానే మూర్చిపోయింది దుర్మార్గుడ. నువ్వు నా ఆరాధ్య దేవతవి, అయినా ఎందుకు దుర్మార్గుడు అంటున్నానో తెలిసిన, నేనెప్పుడూ కృష్ణ కృష్ణ అని నిన్నే తలుచుకుంటాను, కానీ నువ్వు నా భర్తను చంపడానికి నా భర్త రూపంలో వచ్చి శీలభంగం చేసి అన్యాయంగా నా భర్తను చంపావు, నాకు ఇప్పుడు అర్థమైపోయింది ఈ తలుపులేవు కాపల వాళ్ళు ఎందుకు తడుతున్నారు, ఇక్కడ నువ్వు నాతో సంభోగం చేయగానే అక్కడ నా భర్తకు ఆయువు తీరిపోయి ఉంటుంది, శివుడు చంపేసి ఉంటాడు, నువ్వు నా దగ్గరకు రాకపోతే నా భర్త బతికేవాడు, పతివ్రతకి భర్తే ముఖ్యం, నా భర్త చావుకి మూల కారణం నువ్వే, నీలో దయ లేదు జాలి లేదు, కాబట్టి నువ్వేం చేస్తావు ఈరోజు నుంచి శిలగా మరిపో, శిలాహృదయం నీది, రాతి మనస్సు నీది, కాబట్టి శిలవైపో అన్నది. అప్పుడు ఆయన వెర్రిదాన, నువ్వెవరివి, తపస్త్వయా కృతం భద్రే మదర్థే భారతే చరం, నా కోసం ఈ భారత భూమిలో వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఉత్తమురాలివి, ఒకప్పుడు తపస్సు చేసావు, ఆ తపస్సుతో గోలోకంలో బృంద అనే పేరుతో రాధ చెలికెత్తిగా పుట్టావు, స్వల్పాపరాధంతో రాధాశాపానికి గురి తులసిగా పుట్టావు, ఇక్కడికి వచ్చి కూడా నిత్యం నీ ఇంట్లో నా విగ్రహాన్ని పెట్టుకు పూజిస్తున్నావు, ఇలా నిరంతరం నన్ను పూజించిన పుణ్యం వల్ల నేను నీ ఇంటికి వచ్చాను, నేను వచ్చినవాడిని జగద్గురువుణ్ణి, నీకు నాకు భేదం లేదు, నీలో నేను ఉన్నా, అసలు నేను సృష్టించిందే నేను, నీ భక్తికి మెచ్చి ఇక్కడికి వచ్చాను. ఇంకా శంఖచూడు కూడా వాడి నీ భర్త రాక్షసుడు అనుకోకు, అతడు గోలోకంలో ఉన్న సుధాముడు, నీకోసం ఆయన ఆయన కోసం నువ్వు పుట్టారు, మీరిద్దరూ ఈ అవతారాలు చాలించి తిరిగి మళ్ళీ గోలోకానికి రావాలి, రావాలంటే వాడికి చావు రావాలి, లేకపోతే ఎల్లకాలం ఈ రాక్షస జీవితంతో పాపాలు చేసి చేసి నశించిపోతాడు, ఈ రాక్షస జన్మలో ఉన్నంత వరకు పాపాలు ఎక్కువ చేస్తాడు, పాపాల వల్ల మళ్ళీ నరకానికి పోవాలి, నరకం నుంచి మళ్ళీ భూమి మీద పుట్టాలి, మళ్ళీ నరకానికి పోవాలి, అలా వాడు భ్రష్టుడు కాకుండా ఉండడానికి శివుడి చేతిలో వాడికి మరణం వచ్చేలా చేశాను, రావాలంటే బ్రహ్మ నీకు ఇచ్చిన వరం ప్రకారం నీ పాతివ్రత్యం పోవాలి, అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను తప్ప మరో కారణం కాదు. అయినా నువ్వు నన్ను ఏమన్నావు, పాషాణ రూపస్త్వం భవే దేవ భవాధునా అన్నావు, ఈ క్షణమే నన్ను రాయి అయిపోమ్మని చెప్పించావు, నీవు భక్తురాలివి, భక్తురాలి మాట మన్నించకపోతే ప్రపంచంలో భక్తులకు విలువ ఉండదు, నేను నిజంగా రాయి అవుతా, కానీ నువ్వేం చేస్తావు, ఈ క్షణమే నీ శరీరం విడిచిపెట్టేయి, నీవు ప్రాణం విడిచిపెట్టేయి, యోగాభ్యాసంతో ముక్కులు చెవులు కళ్ళు నోరు మలమూత్ర ద్వారాలు ఈ మొత్తం నవరంధ్రాలు బిగించేస్తే అప్పుడు నీ ప్రాణం ఈ మూర్ధమును సహస్రార కమలమును భేదించి పగలగొట్టుకుని వెళ్ళిపోతుంది, నీ ఆత్మ తిరిగి గోలోకానికి వెళ్ళి అక్కడ బృంద అనే పేరుతోటి పూర్వపు స్త్రీ రూపం పొందుతుంది, అప్పుడు నీ ప్రాణం పోయినాక శరీరం నేల మీద పడిపోతుంది. నీ శరీరానికి ఒక గొప్ప వరం ఇస్తున్నాను, ఇయం తనుహు నదీ రూప గండకీతి చ విశ్రుత పూత సుపుణ్యదానృణాం పుణ్యే భవతు భారతే. ఈ భారత భూమిలో నీ శరీరం గండకీ అనే పేరుతో ఒక నదిగా మారుతుంది. మళ్ళీ మనకు అనుమానం నేపాల్లో ఉంది కదా అన్నాడు, ఒకప్పుడు ఇదంతా మందే, తర్వాత తర్వాత ముక్కలు ముక్కలు అయిపోయాయి, ఇది అఖండ భారతం. ఆ రోజుల్లో అఖండ భారతం అంటే ఆ చివరి ఎక్కడో కాలిఫోర్నియా దగ్గర నుంచి ఈ చిట్ట చివరి దాకా ఉన్న భూమండలం అంతటికీ భారతం అనే పేరు. ఈ భారతం వరుసగా సప్త ద్వీపములతో ఉండేదన్నమాట, క్రౌంచ ద్వీపం, కుశద్వీపం, జంబూద్వీపం, ప్లక్షద్వీపం ఇలాంటి ద్వీపములతో విభజింపబడింది, ఐదు మహత్తరమైన పంచ నదముల మధ్యలో ఉండేది, అందువల్ల అప్పట్లో నేపాల్ మనలో కలిసి ఉండేది, అందుకే కదా నేపాల్లో సీతాదేవి పుట్టింది, సీతాదేవి అక్కడ జన్మించిన స్థలం అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి తీసుకొచ్చి జనక మహారాజు గారు మిథిలానగరంలో పెంచాడు. నేపాలు మిథిలానగరంలో ఒక పార్ట్ కింద ఉండేది అప్పట్లో. జనక మహారాజు గారి సామ్రాజ్యంలో ఒక భాగం, మగధ సామ్రాజ్యంలో ఒక భాగం. అందుకే మగధ మహారాజు గారు అప్పట్లో ఉండేవాడు కదా, ఆయన కొడుకు మనకి గౌతమ బుద్ధుడు ఉన్నాడే శాక్య శుద్ధోధనుడు, ఈ శుద్ధోధనుడి భార్య అక్కడే పుట్టింది, నేపాల్లోనే ప్రసవించింది. ఇప్పటికీ అక్కడ ఒక వనం ఉంటుంది. ఆ వనంలో పురుడు పోసుకున్నటువంటి శుద్ధోధనుడి భార్య మాయావతి పురుడు పోసుకున్న స్థలం ఉంటుంది. కాబట్టి ఆ రోజులు అఖండ భారతం గనక ఈయనేమన్నాడు, నువ్వు భారతదేశంలో నీ శరీరాన్ని విడిచిపెట్టేయి. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, నేపాల్లో పశుపతినాథాలయము ముక్తినాథ్ ఉంది కదా, ఆ ముక్తినాథ ప్రాంతంలోనే ఈ తులసీదేవి మందిరం ఉండేదట. ఇవాళ మనం ముక్తినాథ్ అని పిలుస్తున్నాం కదా, ఆ ప్రాంతంలో ఉండేవాడు ఈ శంఖచూడు. శంఖచూడు యొక్క రాజధాని ఆ ముక్తినాథ క్షేత్రం. వాడు మంచి విపరీతమైనటువంటి శక్తితో అపూర్వమైన ఆకాశహర్మ్యాలు కట్టించుకున్నాడు. ఆ ప్రాంతాల్లో హిమాలయాలలో నీవు శరీరం విడిచిపెడతావు, నీ శరీరం నదిగా మారుతుంది, దానికి గండకీ అని పేరు వస్తుంది. ఆ గండకీ నది ప్రవహిస్తుంది పవిత్రమైనటువంటి నేపాళ దేశంలో. ఆ గండకీ నదిలో నువ్వు నాకు శాపం పెట్టావుగా, ఈ శరీరం వదిలి కొత్త శరీరం ధరిస్తాను, నా శరీరం ఆ నదిలో పడిపోయి రాళ్ళు కింద మారుతుంది, ఆ రాళ్ళు సాలగ్రామములనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాయి, నువ్వు నన్ను శపించవుగా ఆ శాపం ఇలా ఉపయోగపడుతుంది అన్నాడు. అంటే అమ్మవారు తులసీదేవి శరీరమే గండకి, ఆవిడ పాషాణ వైపొమ్మంది కనుక ఈయన ఆ పాషాణ వైపొమ్మని ఆవిడ శపించిన శరీరం విడిచిపెట్టి కొత్త శరీరం ధరించాడు. ఈ పాత శరీరం నదిలో పడిపోయింది. అది అందంగా గొండ్రంగా రకరకాల భంగిమల్లో సాలగ్రామములుగా మారింది. అందుకే గండకి అంటే తులసియే స్వయంగా, సాలగ్రామం అంటే విష్ణువు యొక్క శరీరం. అందువల్ల సాలగ్రామం ఇంట్లో పెట్టుకు పూజిస్తే ఎంతో మంచిది. ఆలయాలలో సాలగ్రామాలు పెట్టి దాన్ని నీళ్లతో అభిషేకించి ఆ నీరు మనకి తీర్థంగా ఇస్తే మనకు పాపాలు పోతాయి. అందుకే తీర్థం ఇచ్చేటప్పుడు సాలగ్రామ శిలావారి పాపహారీ విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వపాపక్షయకరం. సమస్త పాపక్షయకరం అనకూడదు అక్కడ, సర్వపాపక్షయకరం అంటేనే ఛందస్సు కుదురుతుందనమాట. ఆ తర్వాత మనం విష్ణు అయితే విష్ణు పాదోదకం శుభం, శివుడైతే శివపాదోదకం శుభం, అమ్మవారైతే అంబాపాదోదకం శుభం ఇలా పలికి ఆ తీర్థాన్ని ఇవ్వాలి. సాలగ్రామము ఆలయములో లేకుండా సాలగ్రామము మీద పోసిన నీరు పళ్ళెల్లోనో లేకపోతే ఏదన్నా గిన్నెలోనో పొయ్యకుండా తీర్థమిస్తే ఆ తీర్థం తీర్థం కాదని, తీర్థం వల్ల మనకు వచ్చే ఉపయోగం లేదని శాస్త్రములు, దాని మంత్రంలోనే సాలగ్రామ శిలావారి అన్నారు. ఎందుకంటే సాలగ్రామం విష్ణు స్వరూపం కనుక విష్ణువు శరీరం మీద నుంచి వచ్చిన నీరు మనం తాగితే సాక్షాత్తు గంగ, పవిత్రమైన మరొక గంగ, మంత్రపూర్వక గంగ. ఈ గంగాజలం సకల పాపాలని హరిస్తుంది. ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు భక్తితో స్వీకరించి అది గంగ కింద భావించి విష్ణువే మన కడుపులో కడుతున్నాడు అనుకుంటే ఆ జలం కడుపులోకి వెళ్ళడంతో వాడు పరమ పవిత్రుడు అయిపోతాడు. అందుకు నమ్మకం కావాలి, భక్తి కావాలి. ఏదో పోసారు ఇలా తాగాం గొడుక్ గొడుక్ అంటే అది గొడుక్ గొడుక్ అని ఈ కూల్ డ్రింక్ లాంటిది అనమాట, వెనకాతలు పోసుకున్న వాటర్ బాటిల్ లాంటిది. అది భక్తి లేకపోతే, మంత్రము లేకపోతే తీర్థజలం కూడా మామూలు సామాన్య జలం, సామాన్య జలం కూడా మంత్రపూర్వకంగా తీసుకుంటే అది విష్ణు జలం కింద లెక్క. ఈ విధంగా నేను నీ నదీ జలాలలో నిత్యం పరమ పవిత్ర శాలగ్రామశలలుగా మారి వస్తూనే ఉంటాను. ఇంకా నీకు చాలా వరాలు ఇస్తున్నాను విను. తవ కేశ సమూహశ్చ పుణ్యవృక్షో భవిష్యతి తులసీ కేశ సంభూత తులసీతి చ విశ్రుత. నీ తల వెంట్రుకలు ఈ భూమి మీద రాలిపోతాయి, నువ్వు శరీరం విడిచిపెట్టగానే నీ వెంట్రుకలన్నీ ఊడిపోతాయి, ఈ వెంట్రుకలు పుణ్యవృక్షములుగా మారిపోతాయి, ఘుమ ఘుమలాడే పరిమళములతో కూడిన ఆకులతో అందమైన మొక్కలుగా మారిపోతాయి. ఈ మొక్కలకు నీ పేరు మీదుగా తులసి అని పేరు పెడుతున్నాను. ఈ విధంగా నీ తల వెంట్రుకలు తులసి మొక్కలైపోగాక అని వరమిచ్చాడు. ఆవిడ తల వెంట్రుకలు రకరకాల రంగుల్లో ఉండేవట, ఒక్కొక్కళ్ళ జుట్టు అయితే తెల్లగా అయితే లేదా నల్లగా ఉంటుంది, వార్ధక్యంలో తెల్లగా కొంచెం యౌవనంలో ఉన్నప్పుడు నల్లగా ఉంటాయి, కొంతమంది తల వెంట్రుకలు విచిత్రంగా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో, ఎర్రగా పచ్చగా పిచ్చగా ఉంటున్నాయి. దానికి గల కారణం ఏమిటో తెలియదు కానీ తులసి యొక్క తల వెంట్రుకలు మాత్రం 108 రంగుల్లో ఉండేవి మొత్తం. ఆవిడ తల వెంట్రుకల్లో కొన్ని పూర్తిగా నలుపుగా, కొన్ని తెలుపుగా, కొన్ని నలుపు తెలుపు కాని శ్యామల వర్ణంగా, ఇలా 108 రంగుల్లో ఉండేవి. నీ వెంట్రుకలు ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రకాల తులసి మొక్కలుగా మారిపోదువుగాక. శ్వేత తులసి, అర్క తులసి, విష్ణు తులసి, కృష్ణ తులసి, శైవ తులసి, అంబా తులసి, గణేశ తులసి, కార్తికేయ తులసి, షాణ్మాతుర తులసి, షష్ఠీ తులసి, చండికా తులసి, ఇలా 108 ఉన్నాయి. ఇన్ని రకములైన తులసులుగా మారిపోదువుగాక. వీటిల్లో కృష్ణ తులసి, విష్ణు తులసి, శ్వేత తులసి బాగా ప్రసిద్ధికెక్కుగాక. ఈ తులసీదళ నోట్లో వేసుకున్నటువంటి వాడు అంత్యకాలంలో యమ దర్శనము చేసుకోడు. అందుకే చచ్చిపోయే ముందు తులసి తీర్థం నోట్లో పోస్తారు. తులసాకు, తులసి ఆకులు వేసిన నీరు నోట్లో పడిన వాడు ఎప్పుడు చచ్చేటప్పుడు వాడు యమ దర్శనము చెయ్యడు, యమలోకమునకు పోవాడు. ఎంత గొప్ప వరం అండి ఇది. అందుకని మన ఇంట్లో రెడీగా పెట్టుకోవాలి తులసాకులను, నీళ్లను. అంటే ఇప్పుడు వెంటనే పోసుకోమని కాదు, దాని అంతర అర్థం దొడ్లో తులసి చెట్టు ఉంటే ఎప్పుడు మనం పడిపోతామో తెలియదు కదా. ఆయన ఆయాస పడుతున్నప్పుడు కాస్త తులసి తీర్థం నోట్లో పోస్తే ఎంత లాభం. దానివల్ల యమధర్మరాజు గారి దర్శనం అవ్వదు. మనం యమలోకానికి వెళ్ళాం, యమలోకానికి వెళ్ళకుండా ఏ లోకానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ బాబో యముడి దగ్గరికి వెళితే నిర్దాక్షిణ్యంగా తాగుకొట్టేస్తాడు. ఆయన వేసే శిక్షలు అనుభవించడం ఎంత కష్టమో. ఇంకా నిన్నటిదాకా మీరు అష్టమ స్కందంలో యమలోక వర్ణన విన్నారా, మళ్ళీ సావిత్రి కథ వస్తోంది. ఆ సావిత్రి కథలో సావిత్రికి ధర్మాధర్మములు చెబుతాడు యముడు. అప్పుడు మళ్ళీ విందురు కానీ ఆ భయం పోవాలంటే యముణ్ణి యముడిలాగా భయంకరంగా కాకుండా నాలాంటి సుందర పురుషాకారంలో చూడాలంటే, యమలోకమునకు వెళ్ళి శిక్షలు పొందకుండా ఉండాలంటే సాలగ్రామశిలా జలము, తులసీ జలం నోట్లో పడాలి. తులసీ జలం నోట్లో పెడితే వాడు పొరపాటును కూడా యమలోకానికి వెళ్ళాడు. సరే, మీరు పరమభక్తులు, నిత్యం చంద్రశేఖర నామస్మరణ చేస్తూనే ఉంటారు, ఈశ్వరుణ్ణి కేశవుణ్ణి భక్తితో అనుక్షణం తలుచుకుంటే యమభయం ఉండదు. ఎంత బాగా, ఎంత ధైర్యంగా రాశాడండి మహానుభావుడు మార్కండేయుడు. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వైయ మహా. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తున్నాను, ఆ యముడు నన్ను ఏం చెయ్యగలడన్నాడు ఆయన. కిం కరిష్యతి అని ఒక్కంటే చాలు, ఏం చేయగలడు, కానీ ఏం చేయగలడోయ్ అని ఫోర్సుగా వై అనే పదం వాడాడు. కిం కరిష్యతి వయ్య మహ, బోడి యముడా నువ్వు నన్ను ఏం చేస్తావు అన్నాడు. యముడిని బోడి మనిషితో పోల్చాడు ఆయన. యముడికి నిజంగా జుట్టు ఉంటుంది, మనకు వల్ల ఏం బోడి కాదు. అయినా అంత తేలిగ్గా తీసేశాడు. ఎందుకు తీశాడు? చంద్రశేఖరుణ్ణి మృత్యుంజయుడు పట్టుకుంటే మృత్యువు నాకు మృత్యువు అవుతుంది, ఇది సత్యం అన్నాడు ఆయన. కాబట్టి భగవంతుణ్ణి నిరంతరం భక్తితో పట్టుకున్న వాళ్ళకి మనకేం భయం అక్కర్లేదు. తెలుసో తెలియకో ఒకప్పుడు మనం ఎన్ని పాపాలైనా చేసి ఉండవచ్చు కాక, ఈనాడు మనం భక్తితో ఉన్నాం, పశ్చాత్తాపంతో ఉన్నాం, నిరంతరం భగవత్ కథలు వింటున్నాం, భగవన్ నామస్మరణం చేసుకున్నాం, తులసీ జలం నోట్లో పోసుకుంటున్నాం. అటువంటి వాళ్ళం మనం మృత్యువుకి భయపడవలసిన అవసరం లేదు, యముని గురించి భయపడవలసిన అవసరం లేదు. యముడి నెత్తి మీద కాలు పెట్టి మరీ వైకుంఠానికి వెళ్ళిపోవచ్చట మనం. ధ్రువుడి సంగతి తెలుసుగా, ధ్రువుడు మృత్యుదేవత నెత్తి మీద కాలు పెట్టి, ఏమిటి మృత్యువు నెత్తి మీద ఎడం కాలు పెట్టి వైకుంఠానికి వెళ్ళాడు. ఇది మనకి భాగవతంలో ఉంది. అంత స్థాయి భగవన్ నామస్మరణ వల్ల వచ్చింది. భగవన్ నామస్మరణ మనకి బాగా రావాలంటే తులసితో పూజించాలి, తులసి జలం తాగాలి. ఈ విధంగా నీ వల్ల ప్రపంచమంతా మృత్యుభయం నుంచి బయటకు వస్తుంది. ఇది గ్రహించక, తులసిని పూజించక, తులసీ దళములు వేసిన తీర్థములు స్వీకరించగా యమలోకాల పాలైపోతూ ఉంటారు కలియుగ ప్రాణులు. కలియుగ ప్రాణులకు తులసి యొక్క విలువ తెలియదు. ప్రధాన రూప తులసి భవిష్యతి వరాననే ఓ సుందరి, ఈ ప్రపంచంలో అన్ని వృక్షాల్లోకి తులసే గొప్పదవుతుంది. తులసీ వనం నాటినవాడు వైకుంఠమునకు వస్తాడు. తులసి మొక్కలకి నీళ్లు పోసి భక్తితో పెంచేవాడు, తులసిని అపవిత్రంగా కొయ్యకుండా పవిత్రంగా మాత్రమే కోసేవాడు, వీళ్ళంతా నా సన్నిధానానికి వస్తారు. స్వర్గే మర్త్యే చ పాతాళే గోలోకే మమ సన్నిధవు అన్నాడు ఆయన. నువ్వు ఒక్కచోట కాదు, స్వర్గలోకంలోనూ తులసి మొక్కలుంటాయి, భూలోకంలోనూ తులసి మొక్కలుంటాయి, పాతాళంలోనూ తులసి మొక్కలుంటాయి, గోలోకంలోనూ తులసి మొక్కలుంటాయి, ఆఖరికి నా వైకుంఠంలో కూడా తులసి మొక్కలుంటాయి. ఈ విధంగా అన్ని చోట్ల నువ్వు ఉండువుగాక, నీకంటే ఉత్తమ వృక్షం లేకుండా ఉండుగాక. అన్నిటికీ మించి బృందావనేవనే, బృందావనమని పేరు కలిగినటువంటి ప్రాంతంలో యమునా తీరంలో నీకు ఎక్కువ విలువ ఉంటుంది. అక్కడ నిరంతరం తులసి మొక్కలని పెంచి పెద్ద చేసి తులసీదళములతో మాలలల్లి నన్ను రాధని జనం పూజిస్తారు. ఈ ప్రపంచంలో తులసి తరుమూలేషు పుణ్యదేశేషు పుణ్యదం అన్నాడు. తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోయడమే తీర్థయాత్ర. ఇంకా తీర్థయాత్రల్లో తులసి కంటే గొప్ప తీర్థయాత్ర లేదు. తులసి కంటే తీర్థయాత్ర లేదంటే అర్థం ఏమిటి? మీ ఇంట్లో తులసి మొక్క పెంచి ఆ తులసి మొక్క మొదట్లో పవిత్రంగా నీళ్లు పోయండి, స్నానం చేసి నీళ్లు పోయండి, భగవన్నామస్మరణ పూర్వకంగా పోయండి. తులసి ఆకులు నీళ్లలో వేసుకుని ఆ నీళ్లతో స్నానం చేసిన వాడు ఎటువంటి వాడు? సుధాఘట సహస్రాణాం యా తుష్టిస్తు భవేద్ధరే, 1000 కుండల అమృతముతో విష్ణువుని అభిషేకించటం వల్ల ఎంత పుణ్యం వస్తుందో. మళ్ళీ జాగ్రత్తగా వినండి, 1000 కుండల అమృతం మనకు దొరుకుతుందా? అసలు కొండా దొరకదు, అమృతము దొరకదు. 1000 కుండల అమృతం స్వర్గం నుంచి తెచ్చి దానితో నా విగ్రహాన్ని అభిషేకించటం వల్ల వచ్చే ఫలితం తులసి నీళ్లలో వేసి దానితో స్నానం చేసి మళ్ళీ తులసి జలంతో నన్ను అభిషేకిస్తే మానవుడు పొందగలుగుతాడు. గవామయుతదానేన యత్ఫలం తత్ఫలం భవేత్, తులసీ పత్రదానేన తత్ఫలం కార్తికే సతి. కార్తీక మాసంలో ఏ వస్తువు దానం చేసినా అందులో తులసాకు పెట్టాలట. మళ్ళీ వినండి, కార్తీక మాసంలో దానం చేసేటప్పుడు ప్రతి వస్తువులోనూ తులసాకు పెట్టండి. స్వయంపాకం దానం చేశాం, అందులో తులసాకు. ఏవో అరటిపళ్ళు దానం చేశాం, అందులో ఒక తులసాకు ఉంచండి. బంగారం దానం చేశాం, ఒక తులసాకు పెట్టండి. ఇలా కార్తీక మాసంలో తులసాకును పెట్టి ఏ వస్తువు దానం చేసినా ఆ వ్యక్తికి గవామయుత దానేన అన్నాడు. 10,000 గోవులు దానము చేసిన ఫలితం వస్తుంది. పైగా చెప్పింది పద్మాకర్ గారు కదా, విష్ణువు చెప్పాడు తులసితో. అయుతము అంటే 10, గవామయుత దానేన 10,000 గోవులు దానం చేయడం వల్ల వచ్చే ఫలితం కార్తీక మాసంలో మనం దానం చేసే వస్తువులలో ఒక తులసి ఆకు పత్రం పెడితే, ఒక తులసి పత్రం పెడితే అంత ఫలితం వస్తుంది. అందుకే తులసికి అంతటి అపూర్వ శక్తి ఉన్నది. తులసి పత్రతోయంచ మృత్యుకాలే యో లభేత్ ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకే మహీయతే. ప్రాణం పోయేటప్పుడు మన నోట్లో తులసీ జలం పోస్తే, తులసాకుతో ఉన్న నీరు పోస్తే ఆ క్షణమే సర్వపాపముల నుంచి విముక్తుడవుతాడు, విష్ణులోకం పొందుతాడు. నిత్యం యస్తులసీతోయం భుంక్తే భక్త్యాచ మానవ లక్ష అశ్వమేధజం పుణ్యం సంప్రాప్నోతి సమానవ. నిత్యం ఇంట్లో తులసి ఆకులతో భగవంతుణ్ణి విష్ణువుని పూజించి ఆ ఆకులు పూజ అయ్యాక కొన్ని ఆకులు నీళ్లలో వేసుకుని ఆ నీరు తాగితే నిత్యం తాగమంటున్నాడు రోజు. అలా తాగిన వాడు 1,00,000 అశ్వమేధ యాగములు చేసిన పుణ్యం పొందుతాడు. తన ఇంటిలో తన చేతితో తులసి మొక్కను నాటినటువంటి వాడు ఎక్కడికెడతాడు? విష్ణులోకం సగచ్చతి. 44వ శ్లోకంలో చెప్పాడు, నాయనలారా మీ ఇంట్లో మీ చేత్తో ఒక్క తులసి మొక్క నాటండి. మీ చేత్తో తులసి మొక్క నాటి దాన్ని జాగ్రత్తగా నీళ్లు పోసి పెంచితే శరీరం విడిచిపెట్టాక విష్ణులోకం పొందుతారు. ఇంకా తులసి కాష్ఠాలతోటి, అంటే తులసి చెట్లు ఎండిపోయాక ఆ చెట్టు యొక్క కాడలు ఉంటాయి కదా ముక్కలో, ఆకులు కాకుండా కేవలం చెట్టు యొక్క కాడలు, దాంతో కూడా దండ కట్టి ఈ దండని శ్రీ మహావిష్ణు మెడలో వేస్తేట అశ్వమేధయాగాలు చేసిన మహాఫలితం వస్తుందన్నారండి. అంటే ఎండిపోయిన తులసి యొక్క ఆ కాడలకు కూడా, ముక్కలకు కూడా, కొమ్మల యొక్క ముక్కలకు కూడా అంత విలువ ఉంది. ఎవడైనా చేతిలో తులసి ఉండగా అబద్ధం ఆడితే మాత్రం వాడు కుంభీపాకానికి పోతాడని చెప్పారు. అందుకని తులసి చేతిలో ఉండగా అసత్యం ఆడకండి. అబద్ధాలు ఆడాలని కోరుకుంటే తులసి తీసి పక్కన పెట్టండి, పక్కవాడి చేతిలో పెట్టేసి ఆ తర్వాత అసత్యం ఆడండి. అంటే అసత్యం ఆడమనే కాదు, కానీ కర్మయోగం వల్ల చేతిలో తులసాకు పెట్టుకుని తులసి తీర్థం తీసుకుంటున్నప్పుడు అసత్యం ఆడేటప్పుడు మాత్రం ఆడకండి. ఓ తులసి దళం కాస్త నీరు గుళ్ళోకి వెళ్ళగానే అర్చకులు చేతిలో పోసారు. అది తాగే ముందు పక్కవాడు వచ్చి, ఏమండి మీ జేబులో 100 ఉందంటే, నా 100 నా దగ్గర ఎక్కడుంది అంటాడు. జేబులో 100 కట్టెట్టుకుని కూడా అబద్ధం ఆడాడు. అలాగా చేతిలో తులసి ఉండగా అటువంటి వాడు సయాతి కుంభీపాకంచ యావదిందాస్ చతుర్దశ, 14 మంది ఇంద్రుల కాలం కుంభీపాకంలో ఉంటాడట. ఒక ఇంద్రుడి కాలం 43,20,000, 14 మంది ఇంద్రులు అంటే 14 × 43,20,000 సంవత్సరములు మాత్రమే కుంభీపాకంలో ఉంటాడు. ఇక తర్వాత ఉంటే ఉండకపోతే ఏమిటి? అంతకాలం తులసి చేతిలో ఉండగా అసత్యం అడితే ప్రమాదం. కాబట్టి ఎవరికైనా కుంభీపాకం ఎలాగో ఉందో చూడాలనిపిస్తే రేపు పొద్దున్న నా దగ్గర అండి పంపి ఏర్పాటు చేద్దాం. అలాంటి పనులు ఎప్పుడూ సాధ్యమైనంతవరకు చేయడం ప్రమాదం. తులసి తోయ కణికా మృత్యు కాలేచయోలభేత్. తులసి జలం ఇంత ఎక్కువ కూడా అక్కర్లేదు. కణిక అన్నాడు, కణిక అంటే తెలుసుగా ఇంత పిసర్, ఏ డ్రాప్, ఒక బిందువు. బిందువు పడినా చచ్చిపోయేటప్పుడు, ప్రాణం పోయేటప్పుడు తులసి జలము ఒక్క బిందువు నోట్లో పడినా రత్నములు తాపడం చెయ్యబడిన విమానం ఎక్కి వైకుంఠే ప్రాప్యతే ధ్రువం, వైకుంఠానికి పోతాడు వాడు. ముఖ్యంగా పూర్ణిమ, ద్వాదశి ఈ రెండు రోజుల్లోనూ తులసిని తప్పక పూజించాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాడు, రోజు తులసి దళాలతో పూజించండి, తులసి ఆకులు ఉన్న నీరు తీసుకోండి అన్నాడు కదా. తులసి ఆకులు కొయ్యడానికి మళ్ళీ దానికి నిషేధం ఉంది. ఆదివారము, శుక్రవారము, మంగళవారము ప్రాణాపాయ స్థితిలో కూడా తులసి ఆకులు కొయ్యకూడదు. మరి ఎలాగ పూజ చేయటం? తులసి ఆకు ఒకసారి కోసింది ఎండిపోయినా 7 రోజులు పనికొస్తుంది పూజకి. పూజించిన ఆకులు మళ్ళీ బయటికి తీసి నీళ్లు తల్లి మళ్ళీ 7 రోజులు పూజించచ్చట. అందువల్ల ఆదివారం కొయ్యకూడదు కనుక, శుక్రవారం కొయ్యకూడదు కనుక, మంగళవారం కొయ్యకూడదు కనుక, ముందు రోజు సోమవారమే కోసి పెట్టుకోండి ఇంట్లో. అది ఎండినా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలా. పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టిన వాడకూడదు కానీ ఒక్క ఈ తులసి దళానికి మాత్రం అది ఎండినా, ముందు కోసినా, 7 రోజుల తర్వాత వాడినా పర్వాలేదు. కాబట్టి ముందు రోజే కొయ్యాలి తప్ప ఈ 3 రోజులు నిషిద్ధం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆది, మంగళ, శుక్ర ఈ త్రిదివసములలో పొరపాటును కూడా తులసి దళము కొయ్యకూడదు, బిల్వపత్రం కూడా కొయ్యకూడదు. ఇక్కడ బిల్వపత్రం అవసరం లేదు కాబట్టి చెప్పట్లేదు, కానీ బిల్వపత్రం గురించి కూడా చెప్పాడు, అది కూడా ఆ సమయంలో కొయ్యరాదు. తులసీం ఏ విచిన్వంతి తే చిందంతి హరే శిరః. ఇక్కడ ఒక జాగ్రత్తగా ఉండవలసిన నియమం, ఒంటికి నూనె పూసుకున్నాక చేతులకి నూనె ఉంటుంది కదా, కొంతమంది ఒళ్ళంతా నూనె రాసుకుంటే కానీ స్నానం చేయలేరు. ఈ చేతికి నూనె రాసుకుని, నెత్తికి రాసుకుని, కాళ్ళకి రాసుకుని ఆ చేతులతో తులసి కోసినవాడు, అశుచిగా మైలతో ఉన్నప్పుడు తులసి కోసినవాడు, బయట ఉన్నప్పుడు ఆడవాళ్ళు తులసి కోసిన అటువంటి వాడు విష్ణువు తల నరికిన మహాపాపం పొందుతారట. హరే శిరః తే చిందంతి, వాడు విష్ణువు శిరస్సు నరికినట్టే, అది మహాపాపం. అప్పుడు మనం ఏం చెయ్యాలి? 3 రోజుల పాటు కటిక నేల మీద పడుకుని, రోజు దానికి ప్రాయశ్చిత్తంగా తెలియకుండా చేసిన దానికి 3 రోజులు కటిక నేల మీద పడుకుని, రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్న లేస్తంగా లేవగానే పవిత్ర స్నానం చేసి తులసి చుట్టూ ప్రదక్షిణ చేసి, పొరపాటున నేను అశుచిగా ఉన్నప్పుడు కోసి తిని, ఒంటికి నూనె పూసుకున్న చేతితో కోసి తిని, బయట ఉన్నప్పుడు కోసి తిని, ఈ పాపమునకు ప్రాయశ్చిత్తంగా నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను అనాలి. ఈ 3 రోజులు కటిక నేల మీద దర్భలు వేసుకుని పడుకోవాలి. కటిక నేల అంటే మరీ పొత్తిగా ఏం లేకుండా కాదు, దర్భ వేసుకు పడుకోవాలి. అలా పడుకోకపోతే ఆ పాపం పోతట. కాబట్టి పొరపాటు కూడా అలాంటి పని చేయకూడదు. ఇక వీలున్నంత వరకు ఉప్పు నీళ్లు పోయకుండా ఉంటే మంచిది. పూర్తిగా నిషేధం కాదు, కానీ అవకాశం ఉన్నంత వరకు తులసిలో మంచినీళ్ళు పోయడానికి ప్రయత్నించండి. తులసి చెట్టు మొదట్లో సాలగ్రామాన్ని పెట్టి పూజిస్తే ఇంకా లక్ష్మీనారాయణులు నిరంతరం ఆ ఇంట్లో కాపురం ఉంటారు. కాబట్టి వీలున్న వాళ్ళు ఏం చేయాలి? సాలగ్రామమును కూడా ఈ తులసి యొక్క మొదట్లో పెట్టాలి. తులసీదేవికి చాలా ఇష్టమైనది ప్రదక్షిణ గానము. కాబట్టి ఎప్పుడూ కూడా తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అందుకే ఇంట్లో తులసి కోట పెట్టుకునే వాళ్ళు ప్రదక్షిణ చేసేందుకు విలుగ పెట్టుకోవాలట. యాని కాని చ పాపాని బ్రహ్మహత్యా సమాని చ తందృష్ట్వా చ పలాయంతే వైనతే యాదివోరగాః. తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తే అప్పుడు మనకి ఎంత లాభమో చెప్పారు. మనం తెలిసి కానీ తెలియక కానీ బ్రహ్మహత్య వంటి మహాపాపాలు చేశాం. ఈ పాపములన్నీ ప్రదక్షిణ చేయగానే తక్షణం పారిపోతాయి మనల్ని వదిలి. ఎలాగా? వైనతేయాత్ ఇవ ఉరగాహ. ఉరగాహ అంటే పాములు. పాములు గరుత్మంతుడు చూస్తూ ఉంటాయా? గరుత్మంతుడు కనబడ్డాడా, ఎగిరి గంతులేసి పారిపోతాయి పాములు. గరుత్మంతుడిని చూచి సర్పములు పారిపోయినట్లుగా తులసి చుట్టూ ప్రదక్షిణ చేయగానే బ్రహ్మహత్యాది పాపాలు పోతాయి. ఆ తర్వాత సాలగ్రామాన్ని అభిషేకం చేయగా ఎక్కువ నీరు వచ్చిందనుకోండి, సాలగ్రామాన్ని అభిషేకం చేసేటప్పుడు బిందు నీళ్ళతో అభిషేకం చేసాం, ఈ నీరు కొంత తులసి మొక్కలో పోస్తే అది కూడా మహాపుణ్యం అంటండి. వాడు విష్ణులోకానికి వెడతాడు. అన్నిటికంటే సాలగ్రామ శిలాజలం మొక్కల్లో పోయిగానే భూదేవి పులకించిపోతుంది. ఆహా, మొక్కల వంకతో భూమిలోకి నీళ్లు పోశారు, అవి మామూలు నీరు కాదు, సాలగ్రామ శిలల నుంచి వచ్చిన నీరు అని వెంటనే భూదేవి మనల్ని అనుగ్రహిస్తుంది. ఆ వంశంలో పుత్రులు పుత్రికలు పుట్టేలా చేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో సహల గ్రామస్యుల చేతిలో ఉండగా మాత్రం మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా మిథ్యావాక్యం చేయకూడదు, అసత్యం ఆడకూడదు, వాడు మళ్ళీ కుంభీపాకానికి పోతాడు. ఇంకోటి చెప్పాడు, సాలగ్రామం చేత్తో పుచ్చుకుని మాత్రం తులసాకులు కొయ్యకూడదట. అందుకే సాలగ్రామశలను విడిగా పెట్టుకుని అప్పుడు తులసాకులు కోసి పూజ చెయ్యాలి. శంఖంతో సాలగ్రామశలతోటి ఎవడైనా తులసి పత్రాన్ని కోస్తే అటువంటి వాడు భార్యాహీనుడై పుడతాడు. భర్త అయితే భర్తృహీనయ్యే వైధవ్యం పొందుతుంది స్త్రీ. ఎన్నాళ్ళలాగా సప్త జన్మసు ఏడు జన్మల్లో భార్యావిహీనులుగా భర్తృవిహీనులుగా పుడతారు స్త్రీ పురుషులు. రోగీచ సప్త జన్మసు, ఇలా శంఖంతో కానీ సాలగ్రామంతో కానీ తులసీదళం కోస్తే అవి చేతులు ఉండగా ఏడు జన్మల్లో రోగిష్ఠాళ్ళే పుడతారు. ఆ రోగ ప్రాయశ్చిత్తానికి మళ్ళీ తులసి మొక్కల్ని నాటి పూజ చేయవలసిందే. లక్ష్మీ సరస్వతి గంగా తులసి చాపి నారద, హరికి చాలా ఇష్టం లక్ష్మీ సరస్వతి గంగా తులసి, ఈ అందరూ తులసిలో ఉన్నారు. అందుకే లక్ష్మీదేవి అందులో ఉంటుంది, పార్వతి ఉంటుంది, వాణి ఉంటుంది, అంటే ముగ్గురు అమ్మవార్ల యొక్క స్వరూపం. ఇది కాక గంగాస్వరూపం అని కూడా చెప్పారు. తులసీదేవి మన ఇంట్లో ఉంటే ఏకకాలంలో లక్ష్మీ ఉన్నట్టే, సరస్వతి ఉన్నట్టే, గంగ ఉన్నట్టే, తులసి ఉన్నట్టే, ఇవన్నీ ఉన్న చోట విష్ణువు ఉంటాడు కనుక విష్ణువు ఉన్నట్టే. తులసీదేవి మన ఇంట్లో ఉంటే ఏకకాలంలో లక్ష్మీ ఉన్నట్టే, సరస్వతి ఉన్నట్టే, గంగ ఉన్నట్టే, తులసి ఉన్నట్టే, ఇవన్నీ ఉన్న చోట విష్ణువు ఉంటాడు కనుక విష్ణువు ఉన్నట్టే. అందువల్లే పూర్వం తులసిపాటు ఉండేది గుర్తుంది కదా మీకు, అందులో ఏమని చెప్పారు, లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి అన్నారు. ఆ మహానుభావులు రాసిన వాళ్ళు సామాన్యుల పెంగళి నాగేంద్రరావు లాంటి కవులు అరుదుగా ఉంటారు. వాళ్ళు రాశారంటే ఇన్ని పుస్తకాలు చదివి రాశారు. అందుకే ఎన్నాళ్ళైన 1946లో రాశాట ఆయన. ఏది గుణసుందరి కథలో ఎక్కడి 46, 46లో పుట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే సతము నిన్ను సేవింతుము సత్కృపగన్నవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి భక్తజనుల పాలించే మహిమనల రుచు శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళములు విరిసి కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళములు విరిసి సుమధుర పరిమళములతో పెరటి వెల్పువై వెలసి శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే జయహారతిగై కొన్నవే మంగళ శోభావతివై జయహారతిగై కొన్నవే మంగళ శోభావతివై శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే. ఈ విధంగా తులసీదేవి ఇటు లక్ష్మీ పార్వతి వాణి ముగ్గురిని కలుపుకొని విష్ణు తులసిగా కృష్ణ తులసిగా అనేక రకాలుగా మనల్ని అనుగ్రహిస్తున్నది. ఈశ్వరుడు కూడా తులసి అంటే ఇష్టపడతాడు. ఈశ్వరస్సోపి అన్నాడు, శివుడికి కూడా తులసి సమర్పిస్తే సంపదలు ప్రసాదిస్తాడు. ఇది పరమ పవిత్రమైనది తులసి యొక్క ఆవిర్భావం. తులసికి విష్ణువులా వరమివ్వగానే తులసీదేవి శరీరం గండకీ నదిగా మారింది. అందులో విష్ణువు సాలగ్రామం అయ్యాడు. ఆవిడ కేశపాశములు ఇన్ని రకములుగా వృక్షములుగా మారి సమస్త లోకాలకి ఉపయోగపడుతున్నాయి అని ఈ కథంతా ఎవరు చెప్పారు అది మర్చిపోకూడదు మనం. శ్రీ మహావిష్ణువు నారదునికి చెబుతున్నాడు. మొత్తం నవమస్కంధం అంతా నారదునికి ఆయన అడగ్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి విష్ణువు చెబుతున్నాడు. ఇప్పుడు నారదుడు తులసిని పూజించే విధానం క్లుప్తంగా చెప్పమంటే ఏమని చెప్పాడు ఆయన, ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. భక్తితోటి ముందుగా తులసి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మొక్కలో కాకుండా కింద దూరంగా దీపారాధన చేయాలి. తులసి దగ్గరికి వెళ్ళేటప్పుడు దీపారాధన చేసేటప్పుడు తులసి కోట లోపల పెట్టకూడదట. ఈ దీపం వేడికి తులసి మాడిపోతే మహాపాపం. వృక్షములకు ఎప్పుడూ దగ్గరగా దీపారాధన చేయకండి. చెట్లకి మూల దగ్గరగా కనుక దీపం పెట్టి వెలిగిస్తే ఈ వేడికి చెట్టు చచ్చిపోతే ఇక మీ పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు, మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు. మహాపాపాల్లో కల పాపం చెట్టు మూలలో దీపం పెట్టడం, చెట్టుకి కొంచెం దూరంగా పెట్టాలి. దీపాలకు ఒక నియమం ఉంది, ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. గణపతి దగ్గర కంట వెళ్ళిపోయి ఆయన విగ్రహం తగలడేలాగా అక్కడ విగ్రహం పెట్టడం. అప్పటికీ పాపం చుట్టూ అవేవో ఇనప కడ్డీలు పెట్టారు, ఈ కడ్డీ బర్రులు లగబడి లోపలికి పెట్టేస్తున్నారండి. ఏం మనుషులు అండి వీళ్ళని ఎలా బాగు చేయాలో నాకు తెలియట్లేదు. గురువు గారికి హారతిస్తే పుణ్యం అని చెప్పాను ఒకసారి పురాణంలో, ఎప్పుడో నా కర్మయోగం వల్ల. నేను పురాణం చెబుతున్నప్పుడు అప్పుడు అంటే ఇలాగైతే కొంచెం ఎక్కడం కష్టం, కానీ అక్కడ టేబుల్ వేసేవారు, ఆ టేబుల్ కింద కాళ్ళు పెట్టుకుని ఇలా కూర్చుని చెప్పేవాడిని. పురాణం అయ్యేలోపు ఒక ఆవిడ వచ్చి టేబుల్ కింద పెట్టేసింది మొత్తం హారతి, పంచంటుకుపోయింది. ఇక చూడండి పరుగు పరుగులు కొంతమంది వచ్చి, నిజంగా ఇది వెంకటేశ్వర స్వామి గుళ్ళో జరిగింది ఏలూరులో. కాబట్టి హారతిమ్మంటే పంచంటించమనే, కొంచెమైనా బుర్ర ఉండద్దా, అందుకని కంచె వేసుకున్నారు చుట్టూత. ఈ కంచెను తొలగించుకుని మరీ లోపలికి వెళ్ళి పంచంటిస్తే ఇక మనుషుల్ని ఏమి చేయాలో తెలియట్లేదు అనమాట. కాబట్టి జ్ఞానముతో అర్చన చెయ్యాలి, ఎప్పుడు ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. ఆ చెట్లను కొంచెం బ్రతికించండి, మీకు పుణ్యం ఉంటుంది. కంచె వేసినా మన బుద్ధిలో మంచితనం లేకపోతే వాటిని తొలగించుకుపోతాం అంతే, ఏం చేస్తాం. తులసికి దూరంగా దీపం వెలిగించాలి. ఆ తర్వాత వినయముగా నమస్కరించి అమ్మా తులసి నీ పూజ చేస్తున్నావు అనాలి. ముందుగా కొంచెం నీళ్ళు అందులో మొక్కలో పోసి అప్పుడు ఆచమనం చేసి యథాశక్తిగా సంకల్పం చెప్పుకుని తులసీదేవికి తీపి అంటే చాలా ఇష్టమట, పంచదార కానీ బెల్లం మొక్క కానీ నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టాక ఈ తీపిని తీసుకెళ్ళి ఎవరికైనా పెట్టేయాలట, మొక్క దగ్గర ఎక్కువసేపు పెట్టే పెట్టకూడదు. ఆ తర్వాత ఏం చేయాలి, భక్తితోటి ఒక మంత్రాన్ని జపిస్తే మంచిదన్నారు. తులసికి ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం మీకు చెబుతున్నా అనండి అందరూ కూడా. స్వయముగా విష్ణుమూర్తి అందించిన తులసి మంత్రం ఇది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీం హ్రీం, క్లీం కాదు ఐస్ క్రీం కాదు హ్రీం, హా యారాల వాళ్ళు హా ఉంటుందే హీ రాసి కింద రావచ్చనమాట. హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహ. దేవీ భాగవతంలో 25వ అధ్యాయంలో 9వ స్కంధంలో 9, 10 శ్లోకాల్లో ఈ మంత్రాన్ని విష్ణువు రచించిచ్చాడు. చాలా గొప్ప మంత్రం. రోజు చెప్పైనా తులసి పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని అక్కడ జపం చేసి అప్పుడు తులసికో నమస్కారం చేసినా హారతిచ్చినా అఖండ ఫలితం ఇస్తుందిట. ఇంకా ఫలితం ఇంత అంత అని చెప్పలేం. శ్రీకృష్ణుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఇంతకంటే ఉత్తమ మార్గం లేదన్నాడండి భగవంతుడు. కృష్ణుడికి ఈ మంత్రం అంటే ఇష్టం, తులసి మంత్రాన్ని జపించి తులసిని పూజిస్తే వాడు తులసీవనం నాటి తులసీవనంతో కూడిన స్థలం దానం చేసిన పుణ్యం పొందుతాడు. అసలు ఈ రోజులో స్థలదానమే చేయటం లేదు, ఇంకేకంగా తులసి ఉన్న తోటను ఎవడ దానం చేస్తాడు. కానీ ఈ మంత్రమును నిత్యము జపిస్తూ ఇన్ని నీళ్లు తులసి మొక్కలో పోసినటువంటి పుణ్యాత్ముడికి తులసీవనము దానము చేసిన పుణ్యము వస్తుంది, తులసీవనం మధ్యలో ఉన్న పుణ్యము వస్తుంది, బృందావనం దర్శనం చేసిన పుణ్యం వస్తుంది. ఎవరికైనా ఓపుకుంటేట కార్తీకీ పూర్ణిమాయాంచ తులస్యా జన్మ మంగళం. కార్తీక పూర్ణిమ నాడు బృందావనానికి వెళ్ళి, బృందావనానికి వెళ్ళకపోతే ఈ మన ఇంట్లో తులసి దగ్గరికి వెళ్ళి, ఎప్పుడు కార్తీక పూర్ణిమ నాడు తులసి యొక్క ఈ కథ గుర్తుకు తెచ్చుకుని తులసి మీద ఒక పాట పాడి ఇన్ని నీళ్లు తులసి మొక్కలో పోస్తే తులసిని మనం స్తోత్రం చేస్తే ఇందాక చెప్పిన మంత్రంతో అటువంటి వాడి జీవితంలో పునర్జన్మత్తడు శాశ్వత గోలోకమే పొందుతాడట. సర్వపాపముల నుంచి విముక్తి పొంది శ్రీకృష్ణుడి యొక్క సన్నిధానం పొంది తీరుతాడు. ఇది శిరోధార్యం అన్నాడు నారదునితో. నేను చెప్పిన మాట విను, కార్తీక పూర్ణిమ నాడు అవకాశం ఉంటే బృందావనం వెళ్ళు, వెళ్ళలేకపోతే నీ ఇంట్లో కూర్చో, తులసి మొక్కలో ఇన్ని నీళ్లు పోయి అక్కడ తులసి యొక్క మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం అయం బృందావం చేసి సహ మంత్ర జపం చెయ్యి, తులసి చుట్టూ ప్రదక్షిణ చేసి ఇంత పూజ చెయ్యి, నీవు గ్యారంటీగా నా లోకానికి వస్తావు, నీకు పునర్జన్మ రాదని చెప్పేశాడు సుస్పష్టంగా. ఇది నువ్వు పాటించన్నాడు. కాబట్టి కార్తీక పూర్ణిమ ఎంత గొప్పదో ఆలోచించండి. ఆ రోజు నా రాధకి బాగా ఇష్టమైనటువంటి దివసం, అందుకే రాధాదేవికి ప్రీతిపాత్రమైన రోజున ఈ బృందా మంత్రమును చెయ్యాలి. ఆ బృందయే తులసి యొక్క ఆత్మయే ఇప్పుడు బృందా అనే పేరుతో వనమై, వనం అంటే తోట, బృందావనం అంటే బృందా అనే పేరు కలిగిన ఒక ఆవిడ పేరు మీదుగా ఏర్పడిన తోట. ఈనాడు మధుర దగ్గర ఉన్న బృందావనం ఒక తోట ఒకప్పుడు, ఆ తోట కాస్త ఇవాళ తోట పోయింది, మనలాంటి వాళ్ళందరూ ఆక్రమించుకున్నారు. దాంతో అది నగరం అయిపోయింది. కానీ ఒకప్పుడు ఎక్కువగా చెట్లు ఉండేవి, మంచి వనం ఉండేది. ఆ వనంలో కృష్ణ పరమాత్మ నిరంతరం సంచరించేవాడు. ఎందుకంటే అది మామూలు నగరం కాదు, తోట కాదు, అది బృంద యొక్క శరీరం. అందుకే అక్కడ నడిచేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారండి. ఇది బృందాదేవి, తులసీదేవి యొక్క శరీరం. ఆ శరీరమే ఈ భూరూపంలో ఉన్నది. అందువల్ల ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకుండా ఉండాలని జాగ్రత్త పడి ఉమ్ము వేయడానికి కూడా కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఏ బాత్రూంలోనూ అక్కడే వేస్తారు. మలమూత్రాలు ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టకుండా ఉండేవారు. ఆ నేల మీద పొల్లిగింతలు పెడుతూ దొర్లు ప్రదక్షిణలు చేస్తారు. అక్కడ నాకు ఆశ్చర్యం కలుగుతున్నమాట. అలా సాష్టాంగ పడుతూ, అలా సాష్టాంగ పడుతూ, అలాగే మొత్తం బృందావనం అంతా తిరిగే పుణ్యాత్ములు ఉన్నారు. అక్కడ ఉన్నంత వరకు కూడా రాధామాధవుల్ని తలుచుకోవాలి. బృందావనంలో కృష్ణుడికి తన పేరు కంటే రాధ పేరంటే ఇష్టం అంట. అందుకే రాధా రాధ అంటారు అక్కడ. హే రాధే రాధే అని పిలుస్తూ పోతారు. రాధాదేవికి కృష్ణనామం ఇష్టం, కృష్ణుడికి రాధానామం ఇష్టం. వెలసి జ్ఞానులు రాధామాధవులు ఇద్దరిని తలుచుకుంటారు. అందువల్ల రాధామాధవ రాధామాధవ అనుకుంటూ తిరగడమే జయదేవుడికి సమ్మతం. జయదేవుడు రాధామాధవయోర్జయంతి అంటాడు ఆయన. మేఘైర్మేదురమంబరం వనభువశ్యామాస్తమాలద్రుమైహి నక్తం భీరురయం త్వమేవ తదిమం రాధే గృహం ప్రాపయ. ఇత్థం నందనిదేశితశ్చలితయో ప్రత్యధ్వకుంజద్రుమౌ రాధామాధవయోర్జయంతి యమునాకూలే రహకేలయః. ఒకప్పుడు రాధాదేవిని పిలిచి వసుదేవుడు నందుడు కృష్ణుడిని చేతిలో పెట్టాట. అక్కడి నుంచి రాధామాధవులిద్దరూ యమునా నదిలో ఉన్న ప్రాంతం నుంచి బృందావనంలోకి అడుగుపెట్టారు. బృందావనంలో అన్ని చెట్లు ఉండేవి, పొదలు ఉండేవి. ఈ పొదలన్నిట్లోనూ వాళ్ళు కనపడ్డారండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే అక్కడ కనపడలేను. కానీ రాధామాధవులు బృందావనంలో ప్రత్యర్థకుంజద్రుమం ప్రతి మార్గంలో వాళ్ళే ఉన్నారు. ప్రతి కుంజ పొదల్లో వాళ్ళే ఉన్నారు. ద్రుమ చెట్ల కింద వాళ్ళే ఉన్నారు. ఏ చెట్టు కింద చూసినా రాధామాధవులు నృత్యం చేస్తున్నారు. ఏ పొదలో చూసినా రాధామాధవులే. ఏ నేల మీద చూసినా వాళ్ళే. అర్థము అంటే మార్గం అన్నమాట. ప్రత్యర్థకుంజద్రుమం అంటే ఏ రోడ్డులో చూసినా, ఏ చెట్టు కింద చూసినా, ఏ పొద కింద చూసినా వాళ్ళే కనపడ్డారట. అప్పుడు ఆశ్చర్యపోయి, ఓ ఈ నాయనో, ఇది బృందావనం చాలా విచిత్రమైనది, ఈ నేల చాలా పవిత్రమైనది, అందుకే ఇక్కడ అణువణువున ఈ రాధామాధవులు తిరుగుతారు, వీళ్ళేదో నా కొడుకు అనుకున్నాను, ఈవిడేదో నాకు చుట్టం అనుకున్నాను, వీళ్ళు పరమాత్మ అని గ్రహించి నందుడు తరించాడు. అంత గొప్ప స్థలం బృందావనం. అందుకని అక్కడ ఉన్నంత వరకు కూడా మట్టి ఒంటి పూసుకో, అక్కడ పూసుకుని ఒంటి మీద అక్కడ ప్రదక్షిణలు చేస్తూ అనుక్షణం రాధామాధవుల్ని స్మరించాలి. ఈ కథ శ్రద్ధగా విన్నారు కదా. విన్నటువంటి వాళ్ళు జీవన్ముక్తులు అవుతారని రాశాడు విష్ణువు. జీవన్ముక్తో భవేత్ అంటాడు. అంటే బతికుండగానే శరీర భ్రాంతి తొలగించుకున్న పుణ్యాత్ములు అవుతారు. జీవన్ముక్తులు అంటే శరీరంతో ఉంటారు, శరీరం మీద వాళ్ళకి ఆశ ఉండదు. అటువంటి వాళ్ళు ముక్తి పొందుతారు. ఇప్పుడు మీరు వింటే, శ్రద్ధగా విని ఉంటే మీరంతా నిజంగా, మీకు ఈరోజు నుంచి పరమాత్ముడు జీవన్ముక్తిని ఇస్తాడు. మీ సంసారంలో మీరు అన్ని పనులు చేసుకున్నా మీకు ఏ పుణ్యపాపాలు అంటకుండా చేసి తన దగ్గరికి పట్టుకుపోతాట. నమ్మకంతో శ్రద్ధతో వింటే. ఇప్పుడు ఇక్కడికి తులసి గొడవ అయ్యింది. నాకు సావిత్రి యొక్క మంత్రం ఉపాసన చెప్పు అని నారదుని మళ్ళీ అడిగాడు. అసలు ఎవరు ఆ సావిత్రి? ఆ సావిత్రి యొక్క వరం పొందిన వాళ్ళు ఎవరున్నారు? సావిత్రి కటాక్షం ఉన్నవాడు యమలోకమునకు వెళ్ళడని పెద్దలు అంటారు. ఈ కథ చెప్పమనగానే, అయితే చెబుతున్నా విను. అమ్మవారు గాయత్రీదేవికి మరొక రూపం సావిత్రి. ఓం భూర్భువస్వః తత్సవితృవరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఈ మంత్రం నిజానికి అందరూ గాయత్రి మంత్రం అంటారు, కానీ ఇది సావిత్రి, దీని అసలు మంత్రం యొక్క పేరు. అందుకే పూర్వం పురాణాల్లో సావిత్రి జపించి సాంధ్యకృత్యముదీర్చి సావిత్రి జపించి సైకత స్థలి కర్మసాక్షి కరగి, వ్యవహారంలో గాయత్రి అని పిలుస్తున్నా ఆ మంత్రం యొక్క అధిష్టాన దేవత పేరు సావిత్రి. సూర్యోదయ సమయంలో సరిగ్గా సంధ్యా సమయమునకు స్నానము చేసి అర్ఘ్యమిచ్చి, సూర్యుడు ఎర్రగా వస్తున్న సమయానికి అర్ఘ్యమిచ్చి, అప్పుడు మనం జపం చేసే ఈ మంత్రము సావిత్రి. ఇది జపించిన వాళ్ళంతా తరించారు. ఈ సావిత్రి ఐదు శిరస్సులతో, ఐదు శిరస్సులు ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో, ముత్యముల రంగులో, పగడము రంగులో, బంగారపు రంగులో, నీలపు రంగులో, తెలుపు రంగులో, ఇలా ఐదు రంగుల్లో ఉంటుంది. ఆవిడ సర్వ సమర్థురాలు. ఈ సావిత్రి జపం చేసిన వాళ్ళంతా కూడా యమధర్మరాజు గారితో సులభంగా మాట్లాడగలుగుతారు, యముడి యొక్క అనుగ్రహం పొందుతారు. పూర్వకాలంలో మద్ర దేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలించేవాడు. ఆ అశ్వపతి అనే రాజుగారు సావిత్రి మంత్రాన్ని తన భార్యాసమేతంగా చాలా కాలం జపం చేశాడు. జపం చేస్తే అప్పుడు ఆయనకి సావిత్రి దేవత ప్రత్యక్షమయ్యింది. నీకేం కావాలి అంటే నాకు పుత్ర సంతానం కావాలన్నాడు ఆయన. ప్రస్తుతానికి మాత్రం నీకు పుత్ర సంతానం ఇవ్వను, నా అంశతో నీకు కూతురు పుడుతుంది, దానికి సావిత్రి అని పేరు పెట్టుకో. ఆవిడ సత్యవంతుడు అనేవాడిని పెళ్లి చేసుకుంటుంది. వాడికి హఠాత్తుగా పోయే కాలం వస్తుంది, అప్పుడు నీ కూతురు వాడిని రక్షించుకుంటుంది. ఆవిడ అనుగ్రహం వల్ల యముడు మెచ్చుకుని నీకు వరాలు ఇస్తాడు. అప్పుడు నీకు పుత్ర సంతానం, 100 మంది కొడుకులు పుడతారు, నీ వియ్యంకుడికి కళ్ళు వస్తాయి, వాడికి రాజ్యం వస్తుంది, ఆ సావిత్రి వల్ల నువ్వు తరిస్తావు అని అమ్మవారు వరం ఇచ్చింది. అదిగో ఆ వరం వల్లే మద్రదేశాధీశ్వరుడు అశ్వపతికి సావిత్రి అనే కూతురు పుట్టిందన్నమాట. ఈ సావిత్రి సాక్షాత్తు అమ్మవారి యొక్క వంశతో పుట్టిందట. మద్రదేశం అంటే ఇప్పుడు స్పెయిన్, స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ని ఆ రోజుల్లో మద్రదేశం అనేవారన్నమాట. అలాంటి మద్రదేశానికి రాజుగా ఉన్న అశ్వపతికి కూతురుగా అమ్మవారు పుట్టింది. సరే, ఆ పుట్టిన తర్వాత ఆ కథ అంతా ఇక్కడ చెప్పడం ఎందుకని, సావిత్రి సత్యవంతులు కథ ఇదివరకు మీరు భారతంలో పురాణాల్లో విన్నారు. ఇక్కడ కేవలం సావిత్రికి యమధర్మరాజు గారికి అయిన సంభాషణ మాత్రం మనకి అవసరం కనుక విష్ణువు నారదునికి చెప్పి ఆ వంకతో నాకు చెప్పాడు. ఒకప్పుడు 12 ఏళ్ళు వచ్చాక సావిత్రి, ఆ సావిత్రి యొక్క కంసతో పుట్టి సావిత్రి ఉపాసన చేసి సత్యవ్రతుడు అని ఒక పుణ్యాత్ముడిని పెళ్లి చేసుకున్నది. ద్యుమత్సేనుడనే ఒక రాజుగారి కొడుకు సత్యవ్రతుడిని పెళ్లి చేసుకున్నది, అతనికే సత్యవంతుడని కూడా పేరు. సత్యవంతుడికి అకాలంలో మరణం ఉన్నది. అందువల్ల ఆయనతో పాటు ఒకనాడు ఆవిడ అడవికి వెళ్ళింది. తీరా అడవికి వెళ్ళగానే అక్కడ కట్టెలు కొడుతున్న సత్యవంతుడికి కళ్ళు తిరిగాయి. అంటే పోయే కాలం వచ్చిందనమాట. ప్రాణం పోయే ముందు కళ్ళు తిరుగుతాయండి, ఇక మన శరీరం మన స్వాధీనంలో ఉండదు. కొద్ది క్షణాల ముందు ఎంత ఆరోగ్యవంతుడికైనా తన శరీరం మీద పట్టుపోతుంది. అప్పుడు అతడు సావిత్రి తొడ మీద తలపెట్టు పడుకున్నాడు. ఇంతలో యముడు వచ్చాడు. వచ్చి ప్రాణాన్ని టిక్కన యమపాశంతో లాగేశాడు. ఆ మహాత్ముడిని ధర్మరాజును చూడగలిగింది సావిత్రి. ఎందువల్ల? పరమ పతివ్రత కాబట్టి. నిరంతరం సావిత్రి జపం చేసిందిట. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది, ఈ సావిత్రి నిత్యం సావిత్రి మంత్ర జపము చేసింది, గాయత్రిని జపించింది. జపం చేయటం వల్లే ఆవిడ యమధర్మరాజును చూచింది. కాబట్టి ఆడవాళ్ళు కూడా ఆ రోజుల్లో గాయత్రి మంత్ర అనుష్ఠానం చేశారు, చేశారని దేవీ భాగవతం చెబుతున్నది. ఆవిడ యమధర్మరాజును చూచి, మహాత్మా నీవెవరవు, తెల్లని వస్త్రాలు ధరించావు, పరమ సౌందర్యంతో ఉన్నావు, ఈ కిరీటంతో ఉన్నావు అని అడిగితే, అమ్మాయి నన్నే ధర్మరాజు అంటారు, ప్రాణులకు పోయే కాలం వచ్చినప్పుడు ప్రాణం తీసుకురావడానికి నేను యమకింకరుల్ని పంపుతాను, కానీ నీ భర్త పుణ్యాత్ముడు, తల్లిదండ్రుల్ని సేవించాడు, భార్యని ప్రేమించాడు, నిత్యం మంచి పనులు చేశాడు, మంచి పనులు చేసిన ఉత్తముణ్ణి యమకింకరుల ద్వారా తన దగ్గరికి పట్టుకెళ్ళట్ట, ఆయన ఆయనే వచ్చి ప్రాణం తీసి పట్టుకుపోతాడట. మొత్తం ప్రాణం పట్టుకుపోతాడు, కాకపోతే కొంచెం ప్రమోషన్, యమకింకరుల ద్వారా పట్టుకుపోకుండా ఆయన స్వయంగా వచ్చాట. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందన్నమాట, సత్యవంతుడు ఎంత గొప్పవాడైనా యమలోకమునకు వెళ్ళవలసిన కర్మ ఇంకా ఉంది. అందుకే యముడు వచ్చి ఇతన్ని కొంతకాలం కొద్దిగా యమశిక్షలకు గురి చేసి ఆ తర్వాత పుణ్యం అనుభవించడానికి స్వర్గానికి పంపుతాడట. ఆయన పూర్తిగా స్వర్గానికి వెళ్ళేని పుణ్యాలు చేయలేదు, కానీ ఆయన అదృష్టం ఒకటే ఒకటి, సావిత్రి భార్య అవటం. ఎక్కువ మంది యోగం ఏమిటంటే వాళ్ళు ఏ నరకానికి పోయే యోగం ఉన్నా ఇంట్లో వాళ్ళ భార్యలు పుణ్యాత్పురాళ్ళైతే ఈ యమలోకానికి పోయేవాడిని ఈడ్చుకొచ్చి స్వర్గానికి పంపుతారు, కొంతమంది భార్యామణులు స్వర్గానికి వెళ్ళేవాడిని ఈడ్చుకొచ్చి నరకంలో భార్యేస్తారు. ఇప్పుడు సావిత్రి ఆయన్ని చూచి, అయితే మహాత్మ నువ్వేనా, నీ గురించి చాలామంది తెగ వర్ణించారు, నువ్వు నల్లగా ఉంటావని, దున్నపోతు మీద ఎక్కువస్తావని, ఎర్రని కళ్ళతో చింతనిప్పు లాంటి కళ్ళతో ఉంటావని, నోట్లో కూరలు ఉంటాయని, నెత్తి మీద కొమ్ములు ఉంటాయని అన్నారు, ఎంత అందంగా ఉన్నావు ఏమిటి అంది. అనగానే ఆయన, అమ్మాయి నాకు 2 రూపాయలు ఉన్నాయమ్మా, పద్మాకర్ గారి పురాణం వినే వాళ్ళందరికీ అందంగా ఇలా కనపడతాను, వినకుండా బయట కూర్చుని నానా వెకిలి వేషాలు వేసేవాళ్ళు. వాళ్ళకి ఆ రెండో రూపం, నల్ల రూపం, దొండపోతు మీద ఉన్న రూపం, ఈ చింతనిప్పులు లాంటి కళ్ళతో కనపడతానమ్మా అన్నాడు ఆయన. అంటే పాపాత్ములకి భయంకరాకారంతో ఎముడు దర్శనమిస్తాడు, పుణ్యాత్ములకి సుందరాకారంతో దర్శనమిస్తాడు. బాగా ప్రాచీన కాలంలో బళ్ళారి రాఘవ అని ఒక ఆయన ఉండేవాడు, మంచి యాక్టర్ ఆయన. ఆ రోజుల్లో సావిత్రి సత్యవంతులు నాటకం వేసినప్పుడల్లా యముడు అంటేసరికి ఒళ్ళంతా అల్లని మసి పూసుకుని గద వేసుకుని అంటూ వచ్చేవారు. ఈయన మాత్రం తెల్లని బట్టలతో అందంగా వచ్చాట. రాగానే జనం అంతా తెల్లబోతూ ఉంటే ఆయన, సావిత్రి నీవు పరమపతివ్రతవు, అందుకే పుణ్యాత్మురాలి కోసం ఈ అందమైన రూపంతో వచ్చాను అన్నట్టు జనం అంతా టప్పటి కొట్టేశారండి. అప్పటిదాకా ఉన్న ట్రెండ్ ఆయన మార్చాడు. అంటే వాళ్ళు ఆ రోజుల్లో నాటకాలు వేసేటప్పుడు చక్కగా పురాణాలు చదివేవారు. సావిత్రికి కనబడేటప్పుడు అలా కనబడాలి తప్ప ఉమ్మడి కుటుంబంలోకి ఎంత భయంకరంగా కనబడిపోయి చెప్పిన వినవు చెముడా యముడా పట్టిన పంతమ్మ విడువుగా అని పాడరు. యముడు అందంగా కనబడతాడు సావిత్రికి, ఎందుకంటే సావిత్రి ఉత్తమురాలు కనుక. ఎవరైనా యముడిని నల్లగా చూసాం భయంకరంగా కనబడ్డాడు అంటే మాత్రం వాడు గ్యారంటీగా పురాణం వినేటప్పుడు అపచారము చేయుతున్నాడు అని అర్థం. అప్పుడు ఆవిడ, మహాత్మా నాకు శుభాశుభములు అంటే ఏమిటి, అసలు మనిషి ఎందుకు పుడతాడు, ఇవి తెలుసుకోవాలని ఉన్నది. మానవ జన్మ ఎత్తడానికి మూలం ఏమిటి, రకరకాల నీచ జన్మలు ఎందుకు ఎత్తుతారు, కర్మల వల్ల ఏ ఏ శుభాలు పొందుతారు అశుభాలు పొందుతారు. కాబట్టి ఎవరన్నా దత్తత తీసుకున్నాం అనుకో అశుభ అనాచి. ఇందులో కథ అంతా చెప్పడు, సావిత్రి సత్యవంతులు మొత్తం కథ అంతా ఏం చెప్పడు, కేవలం సావిత్రికి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత భర్త ప్రాణం ఇచ్చేస్తాడు. ఆ ప్రశ్నలు సమాధానాలే ఇప్పుడు మనం వింటున్నాం అన్నమాట. ఈ భూలోకంలో పుట్టాలంటే అయితే శుభము లేక అశుభ కర్మలు చెయ్యాలట. ఏదో ఏదో కర్మ చేయకపోతే భూమి మీద పుట్టాడు, కర్మ చెయ్యకపోతే వాడు స్వర్గానికో లేకపోతే పాతాళానికో ఇంకో లోకానికో వెడతాడు. భారత భూమిలో పుట్టాలంటే, ఈ భూమి మీద పుట్టాలంటే శుభానాం అశుభానాంచ కర్మణాం జన్మ భారతే పుణ్యక్షేత్రే చ నాన్యత్ర సర్వం చ భుంజతే జనః. భూమి మీద పుట్టడానికి శుభాశుభ కర్మల్లో ఏదో ఒకటి ఉండాలి. అయితే కొందరు బాగా పుణ్యం చేస్తే వాడు ఎటువంటి వాడైనా పుణ్యక్షేత్రంలో పుడతాడు, పుణ్యక్షేత్రంలో పుణ్యకార్యాలు చేసి శరీరం విడిచిపెట్టి ముక్తి పొందుతాడు. పాపకర్మలు ఎక్కువ చేస్తే కొన్ని నీచ ప్రాంతాల్లో పుడతాడు, అక్కడంతా గోమాంస భక్షణ చేసేవాళ్ళు లేకపోతే కయ్యో కయ్యో అని చెయ్యరా అనేటువంటి అరుపులు అరిచేవాళ్ళు నీచులో ఉన్న చోట పుడతాడు. అందుకే మనం పుట్టిన స్థలం కూడా మన అదృష్టాన్ని బట్టి ఉంటుందండి. కొన్ని ఊళ్ళల్లో ఉంటే మనకు భయం ఏది, ఇప్పుడు ఉదాహరణకి అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో బ్రతకలేము, అక్కడ నిత్యం గోవు తప్ప ఏమి తినరు, ఆవు పంది కలిపి తినేస్తారు. అక్కడ పుట్టలేదు మన అదృష్టవంతులం కదా, ఇక్కడ పుట్టాం కదా. ఇక్కడ కూడా మన అదృష్టవశాత్తు ఇలాంటి పవిత్రమైన ఆడిటోరియంలో పురాణం వినే ప్రాంతంలో పుట్టారు, మీరు ఎంత అదృష్టం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు, పుణ్యకర్మలు చేసిన వాళ్ళు పుణ్యకార్యములు జరిగే చోట పుడతారు, పాపకర్మలు చేసిన వాళ్ళు పాపభక్షణ మద్యాలు తాగే చోట అటువంటి చోట పుడతాడు. మన ఉద్యోగం కూడా మన అదృష్టవశాత్తు మంచి ఉద్యోగం వస్తుందన్నమాట. రోజు తాగుపోతాడు దగ్గర వాసన చూస్తూ మనం కూడా ఉద్యోగం చేస్తున్నాం అంటే మనం ఎక్కడో ఇంత కర్మ చేసామట. నేను ఇలా అన్నానని బాబు ఏమనుకోకుండా అవన్నీ ఇందులో రాశాడు, మరి నేను చెప్పక తప్పట్లేదు, చెప్పానని మీరు బాధపడి నా మీద అలిగినా నేనేమి చేయలేకపోతున్నాను, కొన్ని చెప్పక తప్పడంలా. మొత్తం మీద వారి వారి పాప పుణ్యకర్మములు బట్టి వాడు ఆవిర్భవిస్తాడు. ఇంకా భగవంతుడు ఏం చేస్తాడంటే, ఎక్కడో పూర్వజన్మలో గురువుల్ని సేవించి విశిష్ట కర్మాచరణ చేస్తే ఈ జన్మలో మనల్ని ఒక మంచి ప్రాంతానికి నాయకుడిని చేస్తాట. దానికి ఉదాహరణ చెప్పనా, ఇప్పుడు పూర్వజన్మలో గురువుల్ని భక్తితో సేవిస్తే ఈ జన్మలో జగద్గురువులు కూడా అనుగ్రహించే ఇటువంటి పీఠములకు ధర్మాధికారిగా పుడతారు. అది నిజంగా యోగం. పూర్వజన్మలో ఎప్పుడూ గురువులు సేవించాం, ఈ జన్మలో లేకపోతే వార్ధక్యంలో ఇంట్లో కూర్చుని సీరియల్స్ చూసుకోవచ్చుగా, గుడి పురాణములు దీన్ని నిర్వహించుట, పురాణములు చెప్పించుట, మధ్య మధ్యలో ధర్మకార్యములు చేయించుట, ఇవన్నీ జరగాలి, వీటికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడిగా వచ్చాడంటే పూర్వజన్మలో గురువుల్ని భక్తితో సేవించి ఎన్నో దాన కర్మములు చేస్తేనే ఈ జన్మలో యోగం పడుతుంది, లేకపోతే అందరికీ పట్టమన్నా పట్టదు. విశిష్ట జీవిన కర్మభుంజతే అని సుస్పష్టంగా చెప్పాడు. అటువంటి విశిష్ట జీవులే ఈ జన్మలో ఈ విశిష్ట కార్యముల కోసం పుడతారు. ఇక ఎవరెవరి కర్మ ఎటువంటిదో చెబుతున్నా విను. రోగి కుకర్మణాచేవశ్చారోగి, ఈ జన్మలో రోగిగా నిత్యం పూర్వజన్మలో కుకర్మలు చేసిన వాళ్ళు పుడతారు. అలాంటి వాళ్ళు శుభకర్మాచరణ చేశారంటే వాళ్ళు రాబోయే జన్మల్లో ఇందులోంచి విముక్తి పొందుతారు. మనం చేసిన పాపముల వల్ల అంధులుగా అవయవములు లేని వారిగా దరిద్రుడిగా రకరకాల రోగాలతో రకరకాల ప్రాంతాల్లో పుడతాం. అదే పుణ్యం చేసుకుంటే ఐశ్వర్యవంతులుగా పుడతాం, ఈ ఐశ్వర్యాన్ని సద్వినియోగం చేసుకుంటాం. వీటిల్లో మన పుట్టుకుని బట్టే మనం పుణ్యం చేసామో పాపమో తెలుస్తుంది. బ్రహ్మనిష్ఠులుగా దేవాలయాల మీద భక్తి కలిగి పురాణాదుల మీద ఆసక్తి కలిగి బ్రాహ్మణ భక్తి కలిగి ఉంటున్నాడు అంటే అటువంటి వాడు పరమ పవిత్రమైన కర్మాచరణ చేసి ఈ భూలోకంలో పుట్టాడు. ఇటువంటి వాళ్ళు ఇక్కడ మళ్ళీ సత్కర్మాచరణ చేస్తారు. అప్పుడు గోలోకం ప్రతితే భక్త దివ్యరూప విధారిణ. ఈ పురాణములు మొదలైన వింటూ వేదములను వింటూ వేద సభలు నిర్వహిస్తూ మంచి కార్యాలు చేస్తే వాడు శరీరం విడిచిపెట్టాక దివ్య రూపం ధరించి గోలోకానికి వెడతాడు. భారతదేశంలో ప్రతి కర్మాచరణమునకు తగిన శుభ ఫలితం ఇక్కడే ఇచ్చేస్తాట. ఇది చాలా అద్భుతమైన ఘట్టం ఇది. ఇందులో కొన్ని తప్పక మనం తెలుసుకోవాల్సిన ఉన్నాయి. అటువంటి వాటితో మళ్ళీ రేపటి రోజు కార్యక్రమంలోకి అడుగు పెడదాం. 9 రోజులు శ్రద్ధగా వింటే చిట్ట చివర మణిద్వీపం కూడా విని తరించెదరుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.